My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పుదోట కార్యక్రమం ఆగస్టు 4, 2018 ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Mind Media, Voice of India, ఇది భారతీయ స్వరం. మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరి కోసం వచ్చేసానండి. మీ అందరికీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. అందరూ కుశలమా? పూర్వం పెళ్ళంటే 100 బంధం, మరిప్పుడు 100 బంధం అంటారా? ఏమోనండి, పెళ్ళి ఒక ప్రశ్నార్థకంగా మారుతోంది అనిపించట్లే మీకు? వైవాహిక జీవనం ప్రేమ, అనురాగం, సఖ్యత, నమ్మకం, సహనం అనే పునాదుల మీద నిలబడుతుందని మీకు అనిపించట్లేదు? ఈ మధ్యకాలంలో వివాహం అనే బంధానికి పునాదులు కదులుతున్నట్టు అనిపించట్లేదండి మనకి? మరి ఎందుకు కదులుతున్నాయంటారు? వివాహం అనే బంధం అర్థం తెలుసంటారా మన పిల్లలకి? ఆలోచించండి మీరు. మన జీవితంలో వైవాహిక జీవనం ఒక దశ. ఆ దశ యొక్క ప్రాముఖ్యతలు మన పిల్లలకి మన అనుభవాలు పెద్దవాళ్ళగా మన అనుభవాలు కలబోసి చెప్దామా అండి? అలా చెప్పి పెద్దవాళ్ళగా మనం 10 సంసారాల పునాదులు నిలబడేటట్టు చూద్దామా అండి నడుము బిగించి. మరి ఇప్పుడు ఇవాళ మనం సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథల పూదోటలోకి వెళ్ళిపోదామా అండి? ఏమేమి పుష్పాలు వికసించాయో ఇవాళ. దానికన్నా ముందు నా మనసులో మాట ఎలాగన్నా నేను చెప్పేశాను, మరి ఇప్పుడు సత్యం శంకర్ మంచి గారి గురించి కూడా కాస్త తెలుసుకుందామా అండి? ఆయన నవలలు రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడార్లో కలువ పూలు కూడా ఎంత బాగుంటాయో, చాలా బాగుంటాయండి. కథ పేరు ఆరేసిన చీర. మరి ఈ ఆరేసిన చీర కథలో సాంబడికి లచ్చికి ఒక్క నిమిషం పడదు. ఎడ్డమంటే తెడ్డం ఇద్దరు. మరి వాళ్ళిద్దరినీ ఏ బంధం పెనవేస్తుందో చూద్దామా అండి ఈ కథలో. మరి కథలోకి వెళ్ళిపోదామండి. చట్టు మీద చాకలోళ్ళు బట్టలు ఉతుకుతున్నారు. ఆహోస్ ఆహోస్, అష్ణు అష్ణు, ధోవతీలన్నీ, చీరలన్నీ, దుప్పట్లన్నీ, జంబుఖానాలన్నీ తిరగేసి తిరగేసి బండలకేసి బాదుతున్నారు. ఓ పక్క ముసలి వెంకాయి పెద్ద బాణలో నీలిమందు కలుపుతూ, ఓ నీయమ్మ, పోరగాళ్ళెవరో దీనికి బొక్క కొట్టారే అన్నాడు పెళ్ళం పోలేరమ్మతో. ఇంకెవరు, ఆ పూజారీది పోరగాళ్లే రాళ్ళు కొట్టుంటారు. అయినా జన్మంతా చిల్లి బాణేనా? కుమ్మరాయనకి చెప్పి కొత్త చేయించరాదు అంది పోలేరమ్మ గుడ్డలు పిండుతూ. ఓసి పోలి, జన్మంతా నీతోనే కాపురం చేశాను కదా, నువ్వు ఓటి బాణవైపోయావు, ఇంకొత్తిని కట్టుకోనేంటి అన్నాడు బోసినోటి వెంకాయ్. ఓలబ్బ సంబడం అని మూతి విరిచింది పోలేరమ్మ. ఏటే ఈ బాణ మా అయ్యకాలం నాటిదే, ఒట్టినే పోనిస్తానేటి అంటూ వెంకాయ చిల్లికి గుడ్డ పేలికలు పెడుతున్నాడు. చాకళ్ళు ఎవరి బండల దగ్గరకు వాళ్ళు మూటలతో చేరుకున్నారు. అవతల పక్క కొత్తగా పెళ్ళైన లచ్చి సాంబడు మూటలతో దిగారు. వాళ్ళిద్దరికీ క్షణం పడదు, ఎప్పుడూ కీచిలాటే. తిరిగి తిరిగి ఇంతేళ్లకొచ్చావు, పొద్దు కనిపిస్తోందా అన్నాడు సాంబడు. నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను దెప్పుతావే, వాళ్ళు బట్టలెయ్యలా? తిప్పి కొట్టింది లచ్చి. సికార్లే కాదు, మాటలు కూడా నేర్చావు కదే, పళ్ళు కొరికాడు సాంబడు. నాకెందుకు సికార్లు, మీస ఉన్న సోగ్గాడువి నీకు కావాలి సికార్లు. ఏటీ నన్నే ఎక్కిరిస్తున్నావు? ఓలబ్బా పెనం మీద అట్లకాడల్లే ఏం ఎగిరి పడుతున్నాడు, మక్కెలు ఇరగదంతా. లచ్చి జుట్టు పట్టుకున్నాడు సాంబడు. ఓలమ్మో గొల్లు మంది లచ్చి. వెంకాయ పోలేరమ్మ పరిగెత్తుకొచ్చి, ఓరి మీరు పడిసావా, బట్టలు అడత పడకుండానే దెబ్బలాట ఏంట్రా అని ఇద్దరినీ విడదీసి పనికి పురమాయించారు. లచ్చి సాంబడు మాట్లాడకుండా బట్టలు ఉతుకుతున్నారు. మనసుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎందుకో కసి. ఈ పెళ్ళి ఇద్దరికీ ఇష్టం లేదు. పెద్దలు పట్టుబట్టి ఇద్దరికీ మూడేశారు. లచ్చి సన్నగా ఉంటుంది, సాంబడికి బొద్దుగా ఉన్న ఆడపిల్లంటే ఇష్టం. లచ్చి జడ చిన్నది, సాంబడికి పొడుగాటి జడలున్న పిల్లంటే మనసు. ఆడపిల్ల గజ్జెలు పట్టీలు పెట్టుకు నడుస్తుంటే సాంబడి గుండెల్లో మువ్వలు మోగుతాయి. సాంబడు కొనిచ్చిన లచ్చి గజ్జెలు పట్టీలు అవతలు పారేసి కడియాలు పెట్టుకు తిరుగుతోంది టంగు టంగున. లచ్చికున్న ముక్కు బేసరి దుద్దులు సాంబడికి బావుండవు, అందుకే లచ్చంటే చికాకు, కోపం, అసహ్యం. దాని మాట పలుకు నవ్వు అది చేసిన పచ్చడి, ఛీ ఛీ. సాంబడు కోపంగా చీర ఉతుకుతున్నాడు. ఆ చీర సీతాలు కట్టింది. సీతాలు కళ్ళ ముందు కదిలింది. అది నెమలికంఠం చీర. సీతాలు నెమలికంఠం చీర కట్టుకుని ముద్దబంతి పువ్వులా కదులుతుంటే సాంబడికి కళ్ళు ఒళ్ళు తేలేసేది కాదు. ఆడదంటే సీతాలే. దాని నవ్వు, దాని మాట, దాని నడక, అబ్బా ప్రాణాలు తోడేస్తుంది కదా అనుకుంటూ చీరలో సీతాల్ని ఊహించుకుంటూ హుషారుగా ఉతుకుతున్నాడు సాంబడు. లచ్చి అత్తాకోడలంచి పంచె ఉతుకుతోంది. ఆ పంచె కోటేసుది. మొగాడంటే కోటేసుగాడే అనుకుంది. ఎందుకు ఈడు ఉన్నాడు మోట మనిషి, కోటేసి ఎంత నాజుగ్గా ఉంటాడు. వారగా ఒక్క చూపు చూస్తే గుండె జల్లుమంటది. మొన్న పండగ రోజు ఈ అత్తాకోడలంచి పంచె కట్టుకుని తలపాగా చుట్టుకుని బజార్లో వెళ్తా ఉంటే కార్యవర్ధి రాజులా ఉండాడు, అందరి కళ్ళు ఆడిమీదే అనుకుంటూ సంబరంగా ఉతుకుతోంది. సాంబడికి సీతాలు దొరకలేదు, లచ్చికి కోటేసు మొగుడవ్వలేదు. మధ్యాహ్నానికి బట్టలన్నీ ఉతికి తెచ్చుకున్న అన్నంలోకి పూజారి వీధి నుంచి కూరలు అడిగి తెచ్చుకుని మాట్లాడకుండా ఎదురెదురుగా కూర్చుని తిన్నారు లచ్చి సాంబడు. ఆ పైన బట్టలన్నీ చట్టు మీద ఆరేశారు. ఒకళ్ళు ఒక పక్క, ఇంకొకళ్ళు ఇంకొక పక్క పట్టుకుని ఆ బట్టల్ని చట్టు మీద పరుస్తున్నారే కానీ ఇద్దరి మనసులు ఎక్కడో ఉన్నాయి. నెమలికంఠం చీర ఆరేస్తున్నప్పుడు సాంబడి ఒంట్లో నెత్తురు జల్లుమని పొంగింది. అత్తాకోడలంచి పంచపరిచి ఎగిరిపోకుండా రాళ్ళు పెడుతుంటే లచ్చికి పాలిండ్లు పొంగాయి. సాయంకాలానికి ఆరిన బట్టలన్నీ మడతేశారు లచ్చి సాంబడు. సూర్యుడు అస్తమించబోతున్న వేళ ఇద్దరూ ఉతికిన బట్టల్లో నచ్చినవి తీసి కట్టుకున్నారు. ఆశ్చర్యం, సీతాల నెమలికంఠం చీరలో లచ్చి అందంగా కనిపించింది సాంబడికి. కోటేసు అత్తాకోడలంచి పంచె కట్టుకున్న సాంబడి వైపు ఆశగా చూసింది లచ్చి. మూటెత్తు అంది లచ్చి. సాంబడు మూటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు. లచ్చి తోసేయలేదు. పెదవులు అందించింది. తృప్తిగా నవ్వింది. అదండి కదా.
సాంబడికి సీతాలంటే చాలా ఇష్టం. మరి లచ్చికి? కోటేశ్ అంటే ప్రాణం. కానీ సాంబడికి తన కలల రాణి దక్కలేదు, లచ్చికి తన కలల రాకుమారుడు దక్కలేదు.
పెద్దలు నిశ్చయించిన పెళ్లికి ఒప్పుకుని లచ్చి తన రాకుమారుడిని సాంబడిలో చూసుకుందామనుకుంది. మరి సాంబడు తన రాణిని, కలల రాణిని లచ్చిలో చూసుకుందామనుకున్నాడు. సాంబడికి ఆడపిల్ల చక్కగా గజ్జెలు పట్టీలు పెట్టుకుని నడుస్తుంటే సాంబడి గుండెల్లో మువ్వలు మోగుతాయి. లచ్చి సాంబడు కొనిచ్చిన గజ్జెలు పట్టీలు అవతలు పారేసి కడియాలు పెట్టుకుని టంగు టంగు తిరుగుతుంది. అది సాంబడికి నచ్చదు. అలాగే లచ్చికి కోటేశులాగా అత్తాకోడలి పంచ కట్టుకుని సాంబడు కనిపిస్తే కోటేశుని చూసినట్టు అనిపిస్తుంది. మరి సాంబడు అలా చెయ్యడు. ఒకళ్ళ మాట ఒకళ్ళకి నచ్చదు. ఎండుగడ్డి మీద అగ్గిపుల్ల వేసినట్టు భగ్గుమని అంటుకుంటుంది. వాళ్ళలో సుగుణం ఏమిటంటే ఎంత మనసులు వేరైనా ఇద్దరూ ఒక్కచోటే ఉంటారు. ఇద్దరూ చక్కగా సంసార బాధ్యతలు పంచుకుంటారు వారి వారి ఊహల్లో విహరిస్తూ. లచ్చి కోటేశుని సాంబడిలో చూసుకోకుండా సాంబడిని సాంబడుగా చూసుకున్నప్పుడు సీతని సాంబడు లచ్చిలో చూసుకోకుండా లచ్చిని లచ్చిగా చూసుకున్నప్పుడు వాళ్ళ జీవితం ఎంత మధురంగా మారుతుందో కదండి. ఏదో ఊహించుకుంటూ ఎక్కడో విహరించే కన్నా కాళ్ళు నేల మీద పెట్టి ప్రతి క్షణం మన జీవితాల్లో జరిగేది స్పందిస్తే ఎంత అందంగా ఉంటుందో కదా జీవితం. సాంబడు లచ్చి వాళ్ళ జీవిత వాస్తవాల్ని వాళ్ళు యథాతథంగా స్వీకరించినప్పుడు ఆ జీవితాలు ఎంత అందంగా మారతాయో. కానీ వాళ్ళిద్దరూ ఒకచోట కలిసి పనిచేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ వాళ్ళ మనసులు మెత్తపడి ఒకళ్ళ మనసులు ఒకళ్ళు ఎరిగి సాంబడికి కావలసినట్టు లచ్చి తయారైంది, లచ్చికి కావలసినట్టు సాంబడు తయారయ్యాడు. ఎవరి బట్టలైతేనేమిటండి సూర్యాస్తమ సమయానికి. అందుకే మన పెద్దలు అంటారేమో, మన జీవితంలో సూర్యోదయంతో మొదలెట్టిన కలహాలు సూర్యాస్తమంతో ముగిసిపోవాలని. నోబడి ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అండి. ఏదైనా పరిపూర్ణతని మన మనస్సు పరికించే విధంలో ఉందండి. ఏమంటారు? ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. ఒక చిన్న విరామం.
విజాతులన్నీ వృధా వృధా అజామిళాదుల కదియే జాతి. విజాతులన్నీ వృధా వృధా అజామిళాదుల కదియే జాతి. విజాతులన్నీ వృధా వృధా విజాతులన్నీ వృధా వృధా విజాతులన్నీ వృధా వృధా. జాతి భేదములు శరీర గుణములు జాతి శరీరము సరితోడని చెడు. జాతి భేదములు శరీర గుణములు జాతి శరీరము సరితోడని చెడు. ఆత్మ పరిశుద్ధం వెప్పుడును అది నిర్దోషం వనాది. ఆత్మ పరిశుద్ధం వెప్పు దోషం వనాది. ఈతల హరి విజ్ఞానపు దాస్యం విధి ఒక్కటే పోసు జాతి. ఈతల హరి విజ్ఞానపు దాస్యం విధి ఒక్కటే పోసు జాతి. విజాతులన్నీ వృధా వృధా అజామిళాదుల కదియే జాతి. విజాతులన్నీ వృధా వృధా విజాతులన్నీ వృధా వృధా విజాతులన్నీ వృధా వృధా.
My media, the voice of India. My media, the voice of India.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అక్షరాల పూదోటలోకి పునఃస్వాగతం అండి. దిస్ ఇస్ మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కథ పేరు శివుడు నవ్వాడు. ఈ కథలో దేవుడు ప్రసాదం గంగన్నకి ఎందుకు తిరస్కరించారు? గుమాస్తా గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కథ విని తెలుసుకుందామండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామండి. దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గుమాస్తా ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా సుబ్బారావు, దేవాలయం ఆదాయం పెంచటానికి మార్గాలేమిటి? కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం, అభిషేకానికి పూజలకు చీట్లు పెట్టాం, స్పెషల్ దర్శనానికి చీట్లు పెట్టాం, పండుగల్లో ధర్మదర్శనాలు ఎత్తేసి దేవుణ్ణి చూసేందుకు సినిమా టికెట్ల రుసుములు పన్నులు వసూలు చేస్తున్నాం. ఇంకా ఏమన్నా మార్గాలు చెప్పు అన్నాడు ఆఫీసరు. ప్రసాదాలు అమ్మితే మంచి ఆదాయం వస్తుందండి అన్నాడు గుమాస్తా సుబ్బారావు. చూసావా, ఇంతకాలం నాకు తట్టనే లేదు అనుకోగానే ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడు మన చేత ఎలా సేవ చేయించుకుంటున్నాడో. ఆఫీసరు చేతులెత్తి మొక్కాడు. అయ్యా, ప్రసాదాల షాపు గాలిగోపురం పక్కన కడితే అన్నాడు సుబ్బారావు. బేషుగ్గా ఉంటుంది కానీ పక్కనే మంగళ షాప్ ఉంది, పర్వాలేదా అని సందేహించాడు ఆఫీసర్. అబ్బే, ప్రసాదాల షాపు మంగళ షాపు వేటికి వాటికేనండి, పర్వాలేదు. సరే, అయితే ఇంతకీ ఆ స్థలం గుడ్డి గంగన్నది కదూ, చిత్తం పదండి తేలిగ్గా బేరమాడి కొనేద్దాం. ఇద్దరూ బయలుదేరారు గాలిగోపురం వైపు. గాలిగోపురంలో గంగన్న తాత తంబూరా మీటుకుంటూ తత్వం పాడుకుంటున్నాడు. కంటి చూపు లేకపోయినా ఒంటి నిండా విభూది పూసుకున్నాడు. గంగన్న, నీ పంట పండిందోయ్ అన్నాడు గుమాస్తా. తంబూరా ఆగిపోయింది. గాలిగోపురం పక్క స్థలం నీదేగా, అది మాకమ్మేసే, అందులో ప్రసాదాల షాప్ పెడతామంటున్నారు ఆఫీసర్ గారు అన్నాడు గుమాస్తా. గంగన్న తటపటాయించాడు. ఆ స్థలం నాదే కానీ బాబు, దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబు. అదేం, నీకు డబ్బిస్తామయ్యా అన్నాడు ఆఫీసర్. నాకు డబ్బెందుకు బాబు, ఆ దేవుడు ప్రసాదం మాత్రమే తిని ఈ గుడి నీడలో బతికేవాణ్ణి, డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు గంగన్న. అయితే ఎందుకమ్మనంటావు? నిలదీసి అడిగాడు గుమాస్తా. ఎందుకంటే బాబు, ఇప్పటిదాకా పండగ వచ్చినా పబ్బం వచ్చినా బిచ్చగాళ్ళు వండుకు తిని పడుకుంటున్నారు ఆ స్థలంలో. మీకు ఆ స్థలం అమ్మితే మీరు కాపలా వాళ్ళ చేత వాళ్ళందరినీ గెంటిస్తారు, వాళ్ళు దిక్కులేని వాళ్ళైపోతారు. గంగన్నకి కళ్ళనీళ్లు తిరిగాయి. మేం బలవంతా నా స్థలం ఆక్రమించుకుంటే నువ్వేం చేయలేవు తెలుసా? బెదిరించాడు ఆఫీసర్. అప్పుడు ఆ బిచ్చగాళ్లకు ఆ ఈశ్వరుడే దిక్కు గద్గదంగా అన్నాడు గంగన్న. నువ్వు దేవుడు ప్రసాదం తప్ప ముట్టనని నియమం కలవాడివి కదూ, రేపటి నుంచి నీకు ప్రసాదం పెట్టరు, ఆకలితో మాడితే నువ్వే దోవకు వస్తావు, పదండి సార్. ఇద్దరూ చరచరా గుడివైపు వెళ్ళిపోయారు. గంగన్నకు 4 రోజులు ప్రసాదం పెట్టలేదు. శివనామం జపిస్తూ మంచినీళ్ళతో కాలక్షేపం చేశాడు. 5వ రోజు గంగన్నకు ఆవేశం వచ్చింది. గాలిగోపురంలోంచి తుడుముకుంటూ గుడిమెట్ల వైపు వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వేళ. యాత్రికులంతా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నారు. తంబూరా మీటుకుంటూ యాత్రికులకు తన గోడు చెప్పుకున్నాడు. అయ్యలారా, అమ్మలారా, నాకు 4 రోజుల నుంచి స్వామి ప్రసాదం పెట్టడం లేదు. నేను స్వామి ప్రసాదం తప్ప ముట్టను. నాకు బతకాలనే కోరిక లేదు, కానీ నేనేం పాపం చేశాను? స్వామి ప్రసాదానికి నేనెందుకు నోచుకోలేదు? 10 మంది అర్చకులు స్వామికి మహానివేదనలు అర్పించి తిరిగి వస్తున్నారు. గంగన్న హీనస్వరంతో అంటున్నాడు, స్వామి ప్రసాదం నాకు దొరకదా, నేను పడిపోతున్నాను. అందరికంటే ఆఖన్న అర్చకుల్లో పెద్దవాడైన మహాదేవయ్య గంగన్నని చూశాడు. గబగబా వచ్చి తూలి పడిపోతున్న గంగన్నని పట్టుకున్నాడు. మహాదేవయ్య కళ్ళ నిండా నీళ్లు. మహాదేవయ్య కూడా స్వామి ప్రసాదం తప్ప ఇతరం స్వీకరించడు. ఆయనకు గంగన్నను చూస్తుంటే గుండె కరిగిపోయింది. మహాదేవయ్య గారు, మీరు మడుగట్టుకుని ఆ గుడ్డోణ్ణి ముట్టుకుంటున్నారా అన్నాడు ఆఫీసరు. మహాదేవయ్య మహానివేదన పళ్ళం పక్కన పెట్టి గంగన్నని మెట్ల మీద కూర్చోపెట్టాడు. యాత్రికులంతా మూగారు. అతను మడిగట్టుకునే ఉన్నాడండి, రా గంగన్న, రా స్వామి, ప్రసాదం తప్ప ఇంకేదీ ముట్టని నియమం నాకొక్కడికే ఉందనుకున్నాను. ఇవాళ ఆ ఈశ్వరుడు నా కళ్ళు తెరిపించి ఒరే నీలాంటి భక్తులు నాకింకా ఉన్నారా అని చెప్పాడు. రా గంగన్న, స్వామి 4 రోజుల నుంచి చిరునవ్వు నవ్వటం లేదయ్యా, దానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఇవాల్టి నుంచి స్వామి ప్రసాదం ముందు నీకు పెట్టి ఆ మిగిలింది నేను తీసుకుంటాను రా. గంగన్న ఆకులా వణికిపోయాడు. బాబు వద్దనకు గంగన్న, ఈ మహానివేదన నా చేత్తో నీకు తినిపించని, లేకపోతే నా స్వామి చిరునవ్వు నవ్వడయ్యా అంటూ మహాదేవయ్య స్వామి ప్రసాదం తన చేత్తో గంగన్న నోటికి అందిస్తే సాంబశివా అని కరిగిపోయాడు. యాత్రికుల హరహర మహాదేవ కేకలతో దేవాలయ శిఖరం తుళ్ళిపడింది. ఇదండి కథ. చాలా బాగుంది కదా. మన కష్టసుఖాల కాలచక్రంలో మన మనసు అలసిపోయి ఒక్కొక్కసారి దైవదర్శనం చేసుకోవాలనుకుంటాం, మన మనసుకి ఊరట కలిగేందుకు. తర్వాత ఆ గంగన్న తాత దగ్గరికి వెళ్ళి ఆ స్థలం వాళ్ళు ప్రసాదాల విక్రయానికి మేము ఒక దుకాణం ఏర్పరుస్తాం అక్కడ, మాకు ఆ స్థలం ఇచ్చేయమని అడిగినప్పుడు అమ్మేమన్నప్పుడు గంగన్న అంటాడు, మానవతా దృష్టిలో గంగన్నకి ఇంకా మానవతా దృష్టి ఉంది కాబట్టి అంటాడు. అది బిచ్చగాళ్ళు అక్కడ పండగలు పబ్బాలు అప్పుడు ఉండి అక్కడ వంట వండుకొని తింటున్నారు ఆ స్థలం. ఇప్పుడు మీకు ఆ స్థలం ఇచ్చేస్తే వాళ్ళకి బిచ్చగాళ్ళకి నిలువ నీడు ఉండదు, వాళ్ళు అక్కడ ఉండలేరు, వండుకొని తినలేరు. ఒకవేళ మీ స్థలంలో అప్పుడు వాళ్ళు ఉంటే పోలీసులు వచ్చి వాళ్ళని తరుముతారు అని గంగన్న అంటాడనమాట. తర్వాత ఇంకోటి చూస్తే, నీ స్థలం ఇచ్చేయమని గుమాస్తా గారు అంటే గంగన్న ఏమీ మాట్లాడకుండా ఇయ్యను అని సమాధానం ఇవ్వకుండా అలా ఉండిపోతే, నువ్వు ఇయ్యకపోతే కనుక రేపటి నుంచి నీకు ప్రసాదం ఉండదు, నీకు ఉచిత ప్రసాదం పెట్టము అని ఒత్తిడి పెడతారు గంగన్న మీద. ఈ గుమాస్తా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాంచల్కి ఒప్పుకోలేక తిరస్కరించి గంగన్న ప్రసాదం కూడా లేనప్పుడు సోషొచ్చి పడిపోతుంటే, అప్పుడు దైవం మానుష రూపేణా అన్నట్టు మహాదేవయ్య వచ్చి, మహాదేవయ్య ఆయన అంటారన్నమాట, దేవుడి ముందు అందరూ భక్తులు, అందరూ సమానమే, బీదా గొప్ప అంటూ లేరు. మడి అంటే మన మనసులో ఉంది మడి. నువ్వు మడిగట్టుకునే ఉన్నావు దేవుడి మీద ప్రార్థిస్తూ, ఆ దీక్షతో నేను మడిగట్టుకునే ఉన్నాను అంటాం. చాలా బాగుందండి. మహాదేవయ్య అక్కడ ప్రధాన అర్చకులు వచ్చి బయటికి ఆయన తన చేత్తో ప్రసాదం పెడతారన్నమాట, శివుని ప్రసాదం పెడతారన్నమాట. గంగన్న మహాదేవయ్యలో శివస్వరూపం చూశారు. మహాదేవయ్య గంగన్నలో శివస్వరూపం చూశారు అంటే ప్రతి మానవుడిలో ఆ భగవంతుడు ఉంటాడండి. పక్క మనిషిని సరిగ్గా మనం చూసినప్పుడు, సరిగ్గా ఆదరించి గౌరవించినప్పుడు దేవుడు మనని తప్పకుండా కనికరిస్తాడండి. గంగన్నకి ఆ భగవంతుడి సాన్నిధ్యంలో ఉండటం ముఖ్యం, ఆ భగవంతుడి ప్రసాదం ముఖ్యం. తనకి ధనం మీద వ్యామోహం లేదు. 10 మంది ముఖాల్లో చిరునవ్వు చూద్దామనుకున్నాడు. 10 మందికి సహాయపడదాం అనుకున్నాడు. తన ఉద్దేశంలో అందరూ ఆ భగవంతుడి పిల్లలే. గుమాస్తా ప్రసాదం తప్ప తినడని ఎరిగి ఆ ప్రసాదం కనుక నిరాకరిస్తే, పొట్టమాడితే అప్పుడు గంగన్న మనసు మార్చుకోవచ్చనుకున్నాడు. కానీ గంగన్న ప్రాణాలు ఇయ్యటానికి కూడా సిద్ధమైపోయాడు. కానీ తను తన మనసులో ఉన్న భావన మటుకు మార్చుకోలేకపోయాడు. ఆ భగవంతుడికే తన జీవితాన్ని అర్పించటానికి సిద్ధమయ్యాడు. ఎంత గొప్ప మనస్తత్వం అండి గంగన్నది. ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
మూసిన ముత్యాన కేలే మురగులు ఆసల చిత్తాన కేలే అలవోకలు మూసిన ముత్యాన కేలే మురగులు ఆసల చిత్తాన కేలే అలవోకలు. కందులేని మోము కేలే కందులేని మోము కేలే కందులేని మోము కేలే కస్తూరి చిందుని పొప్పున కేలే చేమంతులు కందులేని మోము కేలే కస్తూరి చిందుని పొప్పున కేలే చేమంతులు మందయానమున కేలే మట్టెల మోతలు మందయానమున కేలే మట్టెల మోతలు గంధమేలే గంధమేలే పైకమ్మని నీ మేనికి మందయానమున కేలే మట్టెల మోతలు గంధమేలే పైకమ్మని నీ మేనికి మూసిన ముత్యాన కేలే మురగులు ఆసల చిత్తాన కేలే అలవోకలు. ముద్దుల మాటల కేలే ముద్దుల మాటల కేలే ముదములు నీ అద్దపు చెక్కుల కేలే అరవిరి ముద్దుల మాటల కేలే ముదములు నీ అద్దపు చెక్కుల కేలే అరవిరి ఒత్తిక కూటమి కేలే ఊర్పులు ఒత్తిక కూటమి కేలే ఊర్పులు నీకు అద్దమేలే నీకు అద్దమేలే తిరువేంకటాద్రీషుగూడి ఒత్తిక కూటమి కేలే ఊర్పులు నీకు అద్దమేలే తిరువేంకటాద్రీషుగూడి మూసిన ముత్యాన కేలే మూసిన ముత్యాన కేలే మురగులు ఆసల చిత్తాన కేలే అలవోకలు. మూసిన ముత్యాన కేలే మురగులు ఆసల చిత్తాన కేలే అలవోకలు వాసల చిత్తాన కేలే అలవోకలు వాసల చిత్తాన కేలే అలవోకలు.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మై మీడియా The Voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ఇది భారతీయ స్వరం. కథ పేరు ఒక రోజు వెళ్ళిపోయింది. ఈ కథలో పిచ్చయ్య గారి దినచర్య ఏంటో అసలు మనం ఈ కథ విని తెలుసుకుందామండి.
ఒకరోజు వెళ్ళిపోయింది, మరో రోజు వస్తోంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు,
చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవటం ఓ విశేషం కాదు.
పైగా ఆయన కవి, గాయకుడు ఇలాంటివేమీ కాదు. జీవితంలో ఏదన్నా సాధించాడనుకుందామా? అదీ లేదు. కానీ పరుగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఈదుకెళ్ళే చేపపిల్లలా, తొణకని సరస్సులో కదలని అలలా, ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి అటుంచండి, నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు. ఉదయం ఆయన వీధి అరుగు మీదకి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు, కచ్చిక, తాటాకు పెట్టేది. మొహం కడిగి అటునించటే కృష్ణకి బయలుదేరతాడు. చలియేది, వర్షమయ్యేది అంగోస్త్రం నడుంకి బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండెలోతు నీళ్లలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరతాడు. దోవలో వీధరుగుల మీద చిన్న పిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణ నీళ్లు వాళ్ళ మీద చిలకరించేవాడు. వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకు వచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలు ఉండేవి అనుకునేవాడు. ఆయనకి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు అన్నీ లెక్కే. పున్నాగ పూలు నాలుగు చెంబుల్లో వేసుకుని మారేడు చెట్టు వైపుకి వచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకుని మూడో ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకుని
పత్రి పూలు పూజ చేసేవాడు. ఆ దేవి పూజో పిచ్చయ్య గారి పెదవి కదిలేదు కాదు, మంత్రం బయటికి వినిపించేది కాదు. ఆ మౌనస్వామికే తెలియాలి ఆ మౌన పూజ. కిందకి దిగి వచ్చి గంట మోగించి సెలవు తీసుకుని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకుని సాగిలపడేవాడు. ఆ తల్లి పాదాల నంటి ఉన్న కుంకుమని నుదుటి పెట్టుకుని మంటపంలోకొచ్చి కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరగాయ గురించి, పాకిస్తాన్ గురించి, ఎవళ్ళో లేచిపోవడం గురించి ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏ లింగయ్య గారో పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు, అంతేకాని పెదవి విప్పేవాడు కాదు. మధ్య మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పావురాళ్ళని లెక్క పెడుతుండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికొస్తూనే గుమ్మంలోంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడి బద్దలనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజూ నూరిన పచ్చడి ఉండాలి, అందులో కారం దివ్యంగా ఉండాలి, లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు. భోజనానంతరం ఒక్క పలుకు వేసుకుని పిచ్చయ్య గారు నులక మంచంలో వాలుగా సీతమ్మ గారు కాళ్ల కట్టన చేరి పాదాలకు ఆముదం రాసేది. ఒక్క పలుకు నములుతూ నములుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకు ముందే పట్టె మీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది. సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టి వచ్చేవాడు.
పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యులు గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలాగే ఉండేది. ఇవాళ ఏం కూర? పొట్లకాయ. పచ్చడో? కొత్తిమీర కారం. ఇవాళ ఎన్ని పూజలు? 2. ఏమన్నా గిట్టిందా? ఏదో, నవ్వేవాడు ఆచార్యులు గారు. పిచ్చయ్య గారు నవ్వేవాడు. అక్కడి నుంచి పెద్ద బజార్లో రాములు వారి గుడి మెట్ల మీద కొంతసేపు కూర్చుని అక్కడ పిల్లల గోళీలాట చూసేవాడు. పిల్లలతో పాటు తను గోళీలు లెక్క పెట్టేవాడు. రేక్కాయల కాలమైతే ఓ గిద్దెడు కొని తలా ఒక రేక్కాయ పంచేవాడు. సంజవేళకి తిరిగి గుళ్ళోకొచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చుని గోపురంలో రామచిలకల వైపు, ఊగుతున్న జమ్మి చెట్టు వైపు చూస్తూ ఉండేవాడు. గుడి తలుపు వేసేటప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగున కట్టుకుని ఇంటికొచ్చేవాడు. 2 మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారికి పెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్ల కట్ట నుండి లేచిన సీతమ్మ గారు, పిచ్చయ్య గారు పోతే గొల్లు మనలేదు, బొట్టు మాత్రం చెరుపుకొని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు, ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది. పిచ్చయ్య గారు ఏవీ సాధించలేదు, తగాదాలు తీర్చలేదు, సమస్యలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అది చాలదా? చాలటం లేదా? చాలామందికి
చాలా బాగుంది కదండి కథ. పిచ్చయ్యది తొణకని నిండుకుండ మనస్తత్వం. పిచ్చయ్య స్థిత ప్రజ్ఞత కలవాడు. జీవితాన్ని ఎలా ఉన్నది అలా స్వీకరించాడు. పిచ్చయ్యకి తెలుసు కాలం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదని. అందుకే కాలంలో ప్రతి నిమిషం, ప్రతి క్షణం అనుభవిస్తూ జీవించాడు. సంతృప్తిగా జీవించాడు. తను ఎంత చక్కగా చెప్తాడు, ఒకరోజు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకొక రోజు వస్తుంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చే రోజు కూడా వచ్చి వెళ్ళిపోతుంది. అవును కదండి, జీవితంలో మనమేసే ప్రతి అడుగు సమస్యాపూర్ణమే. మరి పిచ్చయ్య భార్య సీతమ్మ అన్నట్లు ప్రతి అడుగులో వచ్చే సమస్యలను పిచ్చయ్య సంతోషంగా స్థిత ప్రజ్ఞతతో పూర్ణించేవాడేమో. అది చాలదా ఈ లోకంలో మనం జీవించేందుకు, జయించేందుకు, ఈ లోకాన్ని జయించేందుకు? చాలా బాగా చెప్పారండి సీతమ్మ గారు. సీతమ్మ గారు కూడా జీవిత సత్యాన్ని ఎంత బాగా తీసుకున్నారు. నా ఎదురుకుండా ఉండే నా భర్త ఈరోజు నా మనసులో ఉన్నారు, నాతోనే ఉన్నారు అనే భావనతో తన జీవితం గడపడం అనేది చాలా ఉన్నతమైన భావన కాదండి? చక్కగా తన చుట్టూ ఉన్నవన్నీ ఆనందిస్తాడు. పావురాళ్ళు, రామచిలకల్ని లెక్క పెట్టుకుంటూ తన లోకంలో తను ఉండేవాడు. పిచ్చయ్య గారు తన అనంత ఊహల నది ప్రవాహంలో ఏవో కొన్ని ఊహలకే రూపం కల్పించగలిగారు. తను కొన్ని ఆశలకి రూపం కల్పించలేదు అని నిరాశ చెందకుండా రూపం దాల్చిన ఆశలని తన పండు పండిందని తృప్తి చెందుతూ స్థిత ప్రజ్ఞతతో అనుభవిస్తూ ముందుకు సాగిపోయారు. ఎంత గొప్ప మనసండి ఆయనది. కాలంతో మమేకమై బతికాడు సంతోషంగాను. భార్య సీతమ్మ అన్నట్టు అది చాలదా మనిషి బతకటానికి? చాలా బాగుందండి. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గత్తుల నాతని కానరుగా వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గత్తుల నాతని కానరుగా ఈడగు పెండి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా ఈడగు పెండి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా ముత్యపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలి ఉరమునను ముత్యపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలి ఉరమునను చిత్తరుబు వ్రాసి చెలగి వచ్చెనొళ జొత్తు మాని ఇటు చూపరుగా చిత్తరుబు వ్రాసి చెలగి వచ్చెనొళ జొత్తు మాని ఇటు చూపరుగా ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా కొత్త చవికెలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు ఓసినట కొత్త చవికెలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు ఓసినట ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వచ్చు హత్తి సతిగూడె పాడరుగా ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వచ్చు హత్తి సతిగూడెనని పాడరుగా ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా చేడెలాలయ్యది చెప్పరుగా చేడెలాలయ్యది చెప్పరుగా చేడెలాలయ్యది చెప్పరుగా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటకి. మైండ్ మీడియా, ఇది భారతీయ స్వరం. ఇప్పుడు కథ విందామా అండి. కథ పేరు హరహర మహాదేవ. సరభ సరభ దసరభ సరభ ఆది శేషువు పడగలెత్తి సంబరంబున బుసలు పెట్ట నందికేశుడు రంకెవేసి ముదముతో మున్ముందు నడవ వీరభద్రుడు భద్రమూర్తి అయి రుద్రగణముల తోడు నిలవ ఢమరుకుల ప్రళయార్భటులు భూమండలము నిండా పెళ్ళుమనగ హరా కదిలి రావయ్యా అమ్మతో కలగలిసి రావయ్యా అమరేశ్వర తరలిరా తండ్రి. మహాశివరాత్రి నాడు వెంకటాద్రి నాయుడి మంటపంలో నిన్న పార్వతీదేవిని చేపట్టిన తండ్రి నేడు రథోత్సవానికి బయల్వెడలవయ్యా. చండీశ్వర భృంగీశ్వర సకల కైలాస గణంతో కైలాసం నుండి కదలిరా తండ్రి. కోటగుమ్మాన్ని కెదురుగా పెద్ద రథం సిద్ధంగా ఉంది. రథానికి కట్టిన రంగురంగుల గుడ్డలు గాలితో తేలిపోతున్నాయి. రథకేతనం శివరాత్రి గాలిలో అమరావతి ఆకాశాన రెపరెపలాడుతోంది. పెద్ద బజారు నిండా ఇసుక వేస్తే రాలని జనం, సందుల్లో జనం, గొందుల్లో జనం, బజార్లో జనం, గుళ్ళో జనం, గోపురాల్లో జనం, మంటపాల్లో జనం, కృష్ణ రేవంతా జనం, కృష్ణలోని పడవల నిండా జనం, అవతల ఒడ్డున ఇసుక తిన్నెల నిండా జనం, రథోత్సవాన్ని తిలకించటానికి పరుగు పరుగున వస్తున్న మహాజనం. వీధులన్నీ నిండిపోయాయి, ఇళ్ళు నిండిపోయాయి, ఇళ్ళ కప్పులు నిండిపోయాయి, చెట్లు నిండిపోయాయి. భక్తజన సాగరం అమరావతిలో పరుచుకున్నట్లుంది. రంగురంగుల తలపాగాలు, సైకిల్ కట్టు పంచెలు, కూరమీసాలు, వారచూపులు, జలపాల జుత్తులు, పెటేరు చీరలు, బుట్ట జాకెట్లు, క్రీగంటి సౌగ్యలు, పైట సద్దుళ్ళు, పాపిట దిద్దుళ్లలో నగలు, భద్రం పేరిట పాలిండ్లు హత్తుకోవటంలో బోలెడు సంకేతాలు, కావాలని భుజం రాచుకున్న సోగ్గాళ్ళ వైపు కన్నెపిల్లలు చురుక్కున చూసి నీ జిమ్మడ అని నవ్వుతూ తిట్టి ముందుకు పరుగెట్టడాలు. తప్పిపోయి ఏడుస్తున్న పిల్లలు, గాబరాగా వాళ్ళని ఎత్తుకుంటున్న తల్లిదండ్రులు, ఇలా కోలాహలంగా ఉంది. పదావడ దూరం నుంచి పరుగు పరుగున వచ్చారు జనం. పల్లెపడుచులు బారులు తీరి ఉన్నారు. గాజులు కొట్లలో బేరమాడుతుంటే మగవాళ్ళు చెరుగ్గడలు కొనుక్కుంటున్నారు. పిల్లలకి బెల్లం మిఠాయి తినిపిస్తున్నారు. కలభసుందరాగమన కిటతీయకు తద్దిమిత తకతక తక కలభ అంటూ చెక్కభజన జోరుగా సాగుతోంది. ప్రతి ఊర్ నుంచి ఓ చెక్క భజన బృందం వచ్చి బజారంతా భజనలు చేస్తున్నారు. ఓ పక్క సన్నాయి, మరో పక్క బాండు మోగుతుంటే ఇంకొక పక్క మొండి బండ వాళ్ళు జూయి జూయి జూయన్నీ రుంజ్ మోగిస్తూ చెడేల్ చెడేల్మని కొరడాలతో బాదుకుంటూ నెత్తురు కక్కుతున్నారు. ఇంకో పక్క కాయిరాజ కాయ్ ఉంటె గుర్రం ఖాళీ ఆట సాగుతుంటే ఆట మజాలో ఉన్న వాళ్ళ జేబుల్లో చేతులెట్టినందుకు కొందరిని పోలీసులు తీసుకెళ్తున్నారు. హర హర మహాదేవ జనం కేక, ఆ కేక జనమంతా అందుకున్నారు. హర హర మహాదేవ అమరావతి ఊరంతా మార్మోగింది. వేలాది జనం నిక్కించి దేవాలయం వైపు చూస్తున్నారు. అడుగో స్వామి బయలుదేరుతున్నాడు. స్వామి విగ్రహాలు దేవాలయం నుంచి రథం వైపుకొస్తున్నాయి. ముందుగా అమరేశ్వర స్వామి, ఆ తర్వాత బాలచాముండేశ్వరి, ఆ పైన మహిషాసుర మర్దిని, ఆ వెనక ఉత్సవ విగ్రహాలు, ఆ తర్వాత మరో దేవి విగ్రహం, ఆమె జ్వాలాముఖ, ఎవరా దేవి గంగమ్మ, నెత్తినున్న తల్లిని పక్కన కూర్చోపెట్టుకున్నావా తండ్రి, కాదయ్యా కృష్ణలో కొట్టుకొచ్చి ఇసుకలో కూరుకుపోతే దొరికిందయ్యా ఆ దేవి విగ్రహం, అయితే కృష్ణమ్మ కృష్ణమ్మో గంగమ్మో ఎవరైనా ఆ చాముండేశ్వరీదేవి కదటయ్యా, మరెంతే. హర హర మహాదేవ విగ్రహాలన్నీ చిన్న రథం మీదకొచ్చాయి. చిన్న రథం మించి ఒక్కొక్క విగ్రహాన్ని పెద్ద రథం మీదకి ఎక్కిస్తున్నారు. శంఖాలు పూరిస్తున్నారు, జేగంటలు మోగుతున్నాయి. సన్నాయి ఉచ్చైస్వరంతో గాలిలో ఆడుతోంది. శంభోస్ శంకర సాంబ సదాశివ భజనలు చెవుల్లో గింగిరుమంటున్నాయి. స్వామి తన పరివారంతో రథమెక్కాడయ్యా. రథం చుట్టూ మంత్రాలతో ఎర్ర అన్నం బలిహరణ వేశారు. మషాల్తీలు కాగడాలతో స్వామి రథం ముందు కూర్చున్నారు. రథం లాగటానికి రెండు పక్కలా మేకులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు జనం. పెద్ద దొరగారి హారతి అవటంతోనే జంగన్ సవరయ్య హర హర మహాదేవ అంటూ జెండా ఊపటమేమీ, రథం కదిలిందయ్యా, కైలాస రథం కదిలిందయ్యా. జనం గుండెలు పొంగగా స్వామి తేరు మీద తేలిపోతూ ముందుకు నడిచాడయ్యా. జనం రథం మీద పూలు విసిరారు, పత్రి విసిరారు, అట్టిపళ్ళు విసిరారు, జాంపళ్ళు విసిరారు. ఆ విసిరిన జాంకాయి మషాల్తీ నరసింహం తలకు ఠంగన తగిలేసరికి అతనికి దిమ్మరపోయింది. పరుగు పరుగున వెళ్తున్న స్వామి రథం మధ్యలో ఆగిపోయింది. రథం ఆగిపోయింది, అంగుళం కదలటం లేదు. అందరూ పట్టిలాగారు, కదలట్లేదు, కదల్లేదు. రథాన్ని పరీక్ష చేశారు, లాభం లేదు. గొంతెత్తి స్వామిని కీర్తించారు, రథం కదల్లేదు.
3 రోజులు కాలినడకన ప్రయాణం చేసి మోగులూరు నుంచి వచ్చిన ముసలమ్మ దార్లవారి వరండాలో దీపారాధన చేసుకుని స్వామి రాక కోసం ఎదురుచూస్తోంది. ముక్కోటి ముసలమ్మకి ముద్దుల చెల్లెలు ఈ మోగులూరు ముసలమ్మ. స్వామిని చూద్దామంటే జనం ముందుకు పోనివ్వరు. రథం ఆగటంతో జనం ఆగారు. ఆ సమయాన్న చేత దీపారాధనతో మనుషుల్ని ఒత్తిగించుకుంటూ రథం ముందుకు వచ్చింది. పో ముసలమ్మ అని ఎవరో అంటే, పోవటానికే వచ్చాను తండ్రి అంటూ దీపారాధన చేసుకుంది. స్వామిని చూసింది. నవ్వుతున్న స్వామి పక్క సిగ్గుపడుతున్న అమ్మని చూసింది. మళ్ళీ దీపాన్ని చూసుకుంది. నవ్వుకుంది, ఏడ్చుకుంది. ఇంతలో ఎవరో హర హర మహాదేవ్ అన్నారు. మోకులెత్తుకున్నారు. జనం హర హర అంటూ రథం లాగారు. చక్రాల సందులోకి వెళ్ళిపోయింది మోగులూరు ముసలమ్మ. చక్రాల కింద నలిగిపోయింది మోగులూరు ముసలమ్మ అనుకున్నారు. లేదు, రథం కింద నుంచి యువతలకొచ్చి నుంచుంది. టీవీగా నుంచుంది. కళకళలాడుతూ నుంచుంది. చేతిలో వెలుగుతున్న దీపాన్ని చూసింది. ఉరకలేస్తూ పరుగులు తీస్తున్న స్వామి రథాన్ని చూసింది. గలగలా నవ్వుతూ ఏడ్చింది. ఇక్కడ ఈ కథలో శివుణ్ణి ఎంత చక్కగా పిలుస్తారో, హరా కదిలి రావయ్యా, అమ్మతో కలగలిసి రావయ్యా, అమరేశ్వర తరలిరా తండ్రి. పైగా శివుడికి చెప్తారన్నమాట, కైలాసం నుంచి తొందరగా రా, నువ్వు అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, కిటకిటలాడుతున్నారు జనం అంతా, అందరూ నీ నామస్మరణ చేస్తున్నారు, తొందరగా వచ్చే తండ్రి, నిన్ను రథంలో కూర్చోపెట్టి ఊరంతా తిప్పుతాము, రథోత్సవం చేసుకుంటాము, రంగరంగ వైభవంగా అలంకరించాం తండ్రి రథాన్ని, తొందరగా రా, కైలాసం నుంచి తొందరగా రా అని ఎంత చక్కగా పిలుస్తున్నారో ఆ శివుణ్ణి. హర హర మహాదేవ అనే స్మరణతో అమరావతంతా మారుమ్రోగుతోంది తండ్రి అని దేవాలయం వైపు చూస్తూ వేలాది జనం అక్కడ శివునితో చెప్తున్నారు. ఇంతలో దేవాలయం నుంచి స్వామి విగ్రహాలు రథం వైపు వస్తున్నాయట. అమరేశ్వర స్వామి బాల చాముండేశ్వరీ దేవి అమ్మవారితో పాటు ఇంకొక విగ్రహం కూడా వస్తోందట. సత్యం శంకరమంచి గారు ఎంత చక్కగా ప్రశ్నిస్తారో ఈ కథలో. మరి ఆవిడెవరు, గంగమ్మ తల్లిని ఏమన్నా పక్కన కూర్చోపెట్టుకున్నావా అని. అప్పుడు ఆ శివుడు అంటారు, లేదయ్యా, ఆ విగ్రహం నాకు నదిలో దొరికింది ఇసుకలో అని చెప్తారంట. అయితే అప్పుడు మళ్ళీ ఈ భక్తుడు అంటాడు, ఎవరావిడ, కృష్ణమ్మ లేదా గంగమ్మ, అయినా ఎవరో ఒకరు, ఎవరైనా ఆ చాముండేశ్వరీ దేవే కదా అని అంటారు. ఎంత చక్కగా చెప్పారో కదా, అందరూ పేర్లు వేరు కానీ భగవంతుడు ఒక్కడే అని ఎంత చక్కగా చెప్పారో కదా. మూగులూరు ముసలమ్మ దార్లవారి వరండాలో దీపారాధన చేసుకుంటుంటే స్వామి రథం అక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది. అప్పుడు మూగులూరు ముసలమ్మ మెల్లిగా జనాన్ని తోసుకుంటూ తోసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ తను వెలిగించిన దీపంతో స్వామిని చూస్తుందన్నమాట. అంటే స్వామి మనం ఒకవేళ మనం ఓపిక లేక వెళ్ళకపోతే మన దగ్గరికి ఆయన వస్తారు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, మనని నడిపించేవాడు, రక్షించేవాడు, తీర్చిదిద్దేవాడు అంతా భగవంతుడేనండి. ఏదో మన తాపత్రయాలతో మనం అనుకుంటూ ఉంటాం మన గోడు భగవంతుడికి విన్నవించుకుందామని. కానీ ఆయనకి తెలుసు మన తాపత్రయాల్ని మనం విన్నవించుకోకర్లే. ఆయనకి తెలుసు మన తాపత్రయాలు. సరైన సమయానికి ఆయన చెయ్యి ఎప్పుడూ మనకి అందిస్తారు. ఏ పేరుతో పిలిచినా ఆయన తప్పకుండా చెయ్యి అందిస్తారు. మూగులూరు ముసలమ్మకి అందించినట్టు మనకు తప్పకుండా చెయ్యి అందిస్తారు. మనం ఇంకొకటి గమనిస్తే, మనుషుల్ని తప్పించుకుంటూ ఆ మూగులూరి ముసలమ్మ రథంకేసి వెళ్తుంటే ఎవరో తనని పో ముసలమ్మ అంటే పోవటానికే వచ్చాను తండ్రి అంటూ దీపారాధన చూసుకుంది. తనలో ఆ జీవజ్యోతిని వెలిగించింది ఆ భగవంతుడే. మరి ఆ భగవంతుడు ఎప్పుడు తనలో కలుపుకుంటాడో ఈ జీవజ్యోతిని, ఆ భగవంతుడికే ఎరుక. ఏమంటారండి? అందుకే అంటుంది, మన మన జ్యోతులు, మన మన జీవజ్యోతులు ఆ భగవంతుడు ఎప్పుడు తనలో కలుపుకుంటాడా అని అందరం నిరీక్షిస్తూనే ఉన్నాం కదా తండ్రి అని. అందరం పోవలసిన వాళ్ళమే అని ఎంత చక్కగా చెప్పారు ఆవిడ. అందుకే తన దగ్గరున్న దీపం అలా చూసుకుంటూ మౌనంగా ప్రార్థిస్తుంది, ఇంకా ఎన్ని రోజులు ఉంచుతావు నన్ను ఇక్కడ, ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉండాలి, నువ్వు ఎప్పుడు నన్ను నీలో కలుపుకుంటావు అని నవ్వుతూ ఏడుస్తుంది. మరి ఆ భగవంతుడు ఎప్పుడు తనలో ఈ జీవజ్యోతిని కలుపుకుంటాడో అది తనకే ఎరుక, మనం నిమిత్త మాత్రులం. అదండి కథ. ఇవాళ మన అక్షరాల పూదోటలో వికసించిన భావకుసుమాలకి మనం అంతా స్పందించాం కదా. ఇలాగే మళ్ళీ వచ్చే శనివారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పుదోట కార్యక్రమం, ఆగస్టు 4, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.